గురుతత్వాన్ని, గురువు యొక్క యథార్థ స్వరూపాన్ని ఎవరు తెలుసుకోలేరో, ఎందుకు తెలుసుకోలేరో ఇంతకుముందు చెప్పాము. ఇప్పుడు గురు పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకుండా ఉండేటువంటి వాళ్ళ యొక్క గతి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి 107వ శ్లోకంలో చెప్తున్నారు. 107వ శ్లోకంలో యజ్ఞినోపి నముక్తాస్యో నముక్తా యోగినస్తథా. తాపసా అపి నో ముక్తా, గురుతత్వాత్ పరాముఖాః. గురుతత్వాత్ పరాముఖ, గురు పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, లేదా గురు పరబ్రహ్మ తత్వ జ్ఞానం నుంచి విముఖులైనటువంటి వాళ్ళు. పరాన్ముఖులు అని అంటే అది పట్టనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు యజ్ఞిన అపి నా ముక్తాస్యు, యాజ్ఞికులైనా సరే ముక్తులు కాలేరు. గొప్ప గొప్ప యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళైనా ముక్తి అనేటువంటిది వాళ్ళకి లభించదు. తథా అదే ప్రకారంగా యోగిన నా ముక్త, అలాగే యోగీశ్వరులైనా, యోగాన్ని ఆచరించేటువంటి వాళ్ళైనా అటువంటి వాళ్ళు కూడా ముక్తిని పొందలేరు. తాపస అతి గొప్ప గొప్ప తపశ్శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళైనా నా ముక్తాహ, ముక్తిని పొందలేరు. కాబట్టి ఎవరైతే గురుతత్వ పరాముఖులో, గురుతత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానం లేకుండా ఉంటారో, గురుతత్వాన్ని తెలుసుకోవటానికి విముఖులై ఉంటారో, అటువంటి వాళ్ళు గొప్ప గొప్ప యజ్ఞయాగాలు చేసేవాళ్ళైనా, యోగీశ్వరులైనా, గొప్ప తపశక్తి సంపన్నులైనా వాళ్ళు ఎన్నటికీ కూడా ముక్తిని పొందలేరు. గురుతత్వం తెలియాలని, తెలుసుకోవాలని అనిపించినటువంటి వాళ్ళు, గురువు యొక్క జ్ఞాన స్థితిని, అంటే గురువు యొక్క అఖండమైనటువంటి జ్ఞాన స్థితిని గుర్తించలేనటువంటి వాళ్ళు, గురువుకి సంపూర్ణంగా శరణాగతి చెందలేనటువంటి వాళ్ళు, గురువు మీద పరమభక్తి విశ్వాసం లేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఆ గొప్పతనాన్ని 3 విషయాల్లో చెప్తున్నారు. వాళ్ళు గొప్ప యజ్ఞయాగాదులు చేసినటువంటి యాజ్ఞికులైనా, యోగాన్ని ఆచరించినటువంటి యోగులైనా, గొప్ప తపశక్తి సంపన్నులైనా వాళ్ళు ఎన్నటికీ కూడా ముక్తిని పొందలేరు అని స్పష్టం చేస్తున్నారు పరమశివుడు ఇక్కడ. కొంతమంది గొప్ప గొప్ప యాగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళని సోమయాజి అనేటువంటి బిరుదుతో కూడా పిలుస్తూ ఉంటారు. యజ్ఞాలు నిరంతరము కూడా యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళని సోమయాజి అనేటువంటి బిరుదుతో పిలుస్తారు. కొంతమంది సామాన్య మానవులకు అసాధ్యమైనటువంటి రాజసూయ, అశ్వమేధ మొదలైనటువంటి యాగాలన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు. అలాంటి రాజులు చాలామంది ఉన్నారు. అయితే ఎంత గొప్పగా యజ్ఞయాగాది కర్తవులు నిర్వహించినా వాళ్ళకి గురుభక్తి కనుక లేకపోయినట్లయితే, గురుతత్వాన్ని యథార్థంగా తెలుసుకోలేకపోయినట్లయితే వాళ్ళు ఎన్నటికీ కూడా మోక్షాన్ని పొందలేరు అని ఇక్కడ ఒక రకమైనటువంటి యాజ్ఞికుల సంగతి తెలియజేశారు. కొంతమంది ఎంతో కష్టపడి యోగ సాధన చేస్తూ ఉంటారు, కొంతమంది హఠయోగాన్ని ఆచరిస్తూ ఉంటారు, దానికై అనేక విధాలుగా శరీరాన్ని హింసిస్తూ ఉంటారు. ఈ యోగ మహిమ వల్ల కొంతమంది అనిమాది అష్టసిద్ధులు కూడా సాధిస్తారు, కొంతమంది నీటి మీద నడుస్తారు, కొంతమంది గాలిలో తేలుతారు, కొంతమంది వస్తువుల్ని సృష్టిస్తూ ఉంటారు, ఇలా రకరకాలైనటువంటి సిద్ధుల్ని పొందుతారు. ఈ తీవ్రమైనటువంటి యోగాభ్యాసం వల్ల. అంటే ఒక జన్మలో కాదు, కొన్ని జన్మల్లో చేసినటువంటి సాధన పరిపక్వ దశకు వచ్చి ఏ జన్మలో అయితే పక్వ దశకు వస్తుందో ఆ జన్మలో వాడు అనుమాది అష్టసిద్ధుల్ని కూడా పొందుతాడు. ఇక అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్రాలని, అంటే సాధ్యమవుతాయి అని అనుకోవటానికి వీల్లేనటువంటి వాటిని, అసాధ్యమైనటువంటి వాటిని కూడా నేర్చుకొని ప్రదర్శిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు కాబట్టి ఏనాటికైనా ఆత్మజ్ఞానాన్ని పొందితే తప్ప మోక్షం అనేటువంటిది లేదు కాబట్టి, వాళ్ళకి గురుతత్వాన్ని యథార్థంగా తెలుసుకునేటువంటి శక్తి లేదు కాబట్టి, అలా తెలుసుకోవాలని అనుకోరు కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా ఎన్నటికీ ముక్తి అనేటువంటిది లేదు. అయితే ఏవో కొన్ని గొప్పతనం, కొంత ప్రత్యేకత ఇలాంటివన్నీ వాళ్ళల్లో ఉంటే ఉండొచ్చు. ఒకసారి ఒక యోగివర్యుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చాడట. వచ్చి ఆయన చెప్పాడు, స్వామి నాకు చాలా గొప్ప సిద్ధులు ఉన్నాయి, నేను నీటి మీద నడుస్తాను అన్నాడట. ఓహో అలాగా, సరేనని చెప్పి ఒక వాగు దగ్గరికి వెళ్ళి సరే నీటి మీద నడవమంటే నీటి మీద నడిచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి అలా దారి మీద రోడ్డు మీద పోయినట్టుగా పోయాడు. మళ్ళీ అట్లానే వచ్చాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస అడిగాడట, ఇంత గొప్ప సాధన చేశావు కదా, ఇంత గొప్ప శక్తిని సాధించావు, దీనికోసం ఎంతకాలం నువ్వు శ్రమించావన్నాడు. దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను దీనికోసం శ్రమిస్తున్నానండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, బ్యాడిస్తే ఈ పక్క నుంచి ఆ పక్క తీసుకెళ్తారు కదా, దీనికోసం నువ్వు 40 సంవత్సరాలు కష్టపడతావు ఎందుకయ్యా అన్నాడు. అంటే ఈ రకమైనటువంటి ప్రయోగాలన్నీ కూడా 10 మందిలో గొప్పతనం కోసమో, పేరు తెచ్చుకోవటం కోసమో, కీర్తి ప్రతిష్టల కోసమో, ఇంకా డబ్బు సంపాదించడం కోసమో, ఇలాంటి వాటి కోసం తప్ప అది ఏ రకంగా ముక్తిని అందుకోవడానికి, మోక్షాన్ని అందుకోవడానికి పనికొచ్చేటువంటిది కాదు. నేనో ఎన్నో సంవత్సరాలు కష్టపడి దాన్ని సాధించినందువల్ల ఏమిటి ప్రయోజనం? కాబట్టి అలాంటి వాళ్ళకి ఎంతటి గొప్ప యోగేశ్వరులైనా సరే, యోగేశ్వరేశ్వరులైనా సరే, అటువంటి వాళ్ళకి ముక్తి అనేటువంటిది లేదు అని తెలియజేస్తూ ఉన్నారు. ఇక కొంతమంది వనాల్లో, అరణ్యాల్లో, కొండ గుహల్లో, హిమాలయ పర్వత సానువుల్లో, నదీ తీరాల్లో, సముద్రపు అంచుల్లో, ఏకాంత ప్రదేశాల్లో అనేకమైనటువంటి కష్ట నష్టాలకి ఓర్చి తపస్సులు చేస్తూ ఉంటారు. ఆకలి దప్పికల గురించి కూడా వాడు పట్టించుకోకుండా కఠినమైనటువంటి తపస్సులు చేస్తూ ఉంటారు. అందులోనూ కొంతమంది వేసవిలో పంచాగ్ని మధ్యంలో నిలబడి తపస్సు చేస్తుంటారు, కొంతమంది చలికాలంలో సన్నీటిలో పుక్కినటువంటి నీటిలో నిలిచి అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు, ఏ కొంతమంది శరీరాన్ని అనేక రకాలుగా హింసలు పెడుతూ తపస్సులు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ తపస్సుల వల్ల కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు పొందితే పొందవచ్చునేమో కానీ, అటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆత్మజ్ఞానం లేదు కాబట్టి ఎన్ని రకాల తపస్సులు చేసినప్పటికీ వాళ్ళు గురుతత్వాన్ని తెలుసుకోలేరు, కాబట్టి వాళ్ళకు కూడా మోక్షం అనేటువంటిది లేదు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఆత్మజ్ఞానం కనుక లేకపోయినట్లయితే ఇవన్నీ కూడా వృధా. నిజంగా ఈ తపస్సులు కానీ, ఈ యోగాలు కానీ, ఈ యజ్ఞయాగాదులు కానీ, ఈ సత్కర్మలు కానీ ఇవన్నీ కూడా దేనికి అని అంటే, మన మనస్సుని పరమాత్మ వైపుకు తిప్పటానికి, మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను తగ్గించుకోవటానికి, మన ఏకాగ్రతని సాధించడానికి, ఇలాంటి వాటికి కొంతవరకు ప్రయోజనం కలుగుతుంది, ఇలాంటి లాభాన్ని పొందొచ్చు. కానీ ఇవన్నీ పొందిన తర్వాత చేయాల్సింది ఏమిటో దాన్ని మర్చిపోతే ప్రయోజనం లేదు. ఇవన్నీ కూడా దేనికి అని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందుతాయి. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని కనుక పొందాలి అని అంటే ఏకాగ్రత కావాలి, బుద్ధి సూక్ష్మత కావాలి, మనసుకి ప్రశాంతత కావాలి. ప్రశాంతత కావాలంటే మనసులో ఆలోచనలన్నీ అంతం కావాలి. ఇవన్నీ కావటానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగపడతాయి. అయితే ఇవన్నీ చేసిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే ఎందుకు, వీటి వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఏమీ లేదు. అందుకనే ఒక సద్గురువుని చేరాల్సిందే. ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడే గురుతత్వం అనేది ఏమిటో తెలుస్తుంది. అలా తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే మోక్షాన్ని అందుకోవటానికి అర్హత కలిగి ఉంటారు తప్ప, ఈ రకమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందకుండా ఈ సాధనలు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎన్నటికీ కూడా మోక్షాన్ని పొందటం అనేటువంటిది జరగదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా మోక్షకాంక్షులైనటువంటి వాళ్ళు, మోక్షార్థులైనటువంటి వాళ్ళు, నేను ఎలాగైనా సరే ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన్ని సంపూర్ణ శరణాగతి చెంది భక్తి విశ్వాసాలతో సేవించి ఆయన్ని పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది తద్వారా ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని తప్పనిసరిగా పొందాలి. అలా పొంది గురుతత్వాన్ని కూడా యథార్థంగా తెలుసుకున్నట్లయితే అదిగో అటువంటి వాళ్ళు సర్వకర్మ బంధ విముక్తిని పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు, శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉంటారు. గురుతత్వాన్ని తెలుసుకోలేక, గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందలేకపోతే ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని యోగాలు ఆచరించినా, ఎన్ని రకాలైనటువంటి తపస్సులు, కఠినమైనటువంటి తపస్సులు చేసినా అన్నీ కూడా వ్యర్థమే, బూడిదలో పోసినటువంటి పన్నీరే అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా ఈ అధ్యాయాన్ని ముగిస్తూ గురుసేవ యొక్క అవసరాన్ని, గురుసేవ పరమార్థాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకని చిట్ట చివరి శ్లోకంలో ఈ గురుసేవనే చెప్తున్నారు అని అంటే, అధ్యాయం మొత్తం యొక్క సారమంతా కూడా ఒక్క మాటలోగానే చెప్పాలంటే ఇదే చెప్పాలి. అందుకని చివరిలో ఈ విషయాన్ని చెబుతున్నారు. సాధారణంగా మన పిల్లవాడు ఏదో ఒక ఊరికి వెళుతున్నాడు అనుకోండి, లేదా చదువుకోవడానికి వెళుతున్నాడు అనుకోండి ఇంకొక ఊరికి, 4 రోజుల ముందు నుంచే తల్లి తండ్రి మొదలు పెడతారు వాడు ఎట్లా జాగ్రత్తగా ఉండాలను, ఎలా నడుచుకోవాలనో అన్నీ ఎన్నో చెబుతుంటారు. అలా చెప్పి 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 చాలా విషయాలు వాళ్ళకి ఎప్పుడేది గుర్తుకొస్తే అప్పుడు చెబుతూ ఉంటారు. అన్నీ అయిపోయిన తర్వాత బస్సు దగ్గరికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాడు బస్సులో ఎక్కి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత తల్లి కూడా బస్సు కన్నా టైం ఉందంటే లోపల కూర్చుంటుంది, లేకపోతేనేమో బయట నిలబడి ఆ కిటికీ దగ్గర నిలబడి వాడికి మళ్ళీ మొదలుపెట్టి చెప్తుంటుంది. చెప్పి 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 అన్నీ అయిపోయిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏదో అప్పుడు చిట్టి వల్ల చెప్తుంది బస్సు బయలుదేరేటప్పుడు, అయ్యా ఇది మాత్రం మర్చిపోబాకు, చెడు స్నేహాలు చేయబాకు అని ఏదో ఒకటి ఆవిడ ఏదైతే ముఖ్యమైందో అది చెప్తుంది. అదే ప్రకారంగా 3 అధ్యాయాలతో ఉన్నటువంటి గురుగీత 1వ అధ్యాయం పూర్తి చేస్తూ, 108 శ్లోకాలతో కూడినటువంటి 1వ పూర్తి చేస్తూ 108వ శ్లోకంలో ఈ గురుసేవ యొక్క అవసరాన్ని, గురుసేవ చేయవలసినటువంటి విధి విధానాలని అన్నిటినీ ఇంతవరకు చెప్పి ఇప్పుడు ముగింపుగా గురుసేవ యొక్క పరమార్థాన్ని, అవసరాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటో 108వ శ్లోకం చూడండి. నముక్తాస్తు చ గంధర్వాః పితృయక్షాస్తు చారణాః ఋషయ సిద్ధ దేవాద్యా గురు సేవా పరాన్ముఖాః. సాధారణంగా చెయ్యవలసినటువంటి పనిని చెప్పటం ఒక పద్ధతి. చెయ్యవలసినటువంటి పని కనుక చేయకపోయినట్లయితే నువ్వు ఇట్లా నష్టపోతావు, చెడిపోతావు అని చెప్పడం ఒక పద్ధతి. మొదటి పద్ధతి ఏమో అంత బాగా ఎక్కదు, ఇదిగో ఇలా చేయయ్యా ఇలా చేయయ్యా అని అంటే అది అంత బాగా ఎక్కదు. ఇలా చేసావా చెడిపోతావు అని అంటే అప్పుడు కాస్త మనసుకి ఎక్కుతుంది. ఎల్లప్పుడూ కూడా సత్యమునే పలకండి అన్నారనుకోండి, సరేలే పలుకుదావులే అనుకొని ఏదో అబద్ధం ఆడాల్సి వచ్చినప్పుడు అచ్చంగా సత్యం మాట్లాడితే ఎట్టు కుదురుతుంది, కాస్త అబద్ధం కూడా ఆడాలి. కానీ అబద్ధం ఆడావా సత్యాలే నరకానికి పోతావు. ధర్మరాజు ఒక్క అబద్ధం ఆడేటప్పటికల్లా నరకానికి పోయాడు, కాబట్టి నీ సంగతి ఏదో చూసుకో అని కానీ హెచ్చరిక మాదిరిగా చెప్పారనుకోండి, అమ్మో అబద్ధం ఆడిపోయినప్పుడల్లా ఇది గుర్తుకొస్తుంది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా వ్యతిరేక అన్వయ వ్యతిరేక పద్ధతి అనేటువంటి పద్ధతిలో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు, గురుసేవ పరాన్ముఖ, గురుసేవ అనగానే ముఖం తిప్పుకునేటువంటి వాడు పరాన్ముఖ, ముఖాన్ని పక్కకు తిప్పుకునేవాడు. గురుసేవ అనేటువంటి మాట చెవుల్లో కనుక వినపడితే టక్కన పక్కకు తిప్పుకుంటారు ముఖం. ఆ గురుసేవ అంటే ముఖం పక్కకు తిప్పుకునేటువంటి వాళ్ళు గంధర్వాహ, గంధర్వులైన పితృ, పితృదేవతలైన యక్షాస్తు, యక్షులైన చారణాశ్చ, చారణులైన ఋషయ, ఋషులైన సిద్ధ, సిద్ధులైన దేవాధ్యాతు, దేవతలు మొదలైనటువంటి వారైనప్పటికీ నా ముక్త ముక్తిని పొందలేదు. గురుసేవ చేయనటువంటి వాడు ఏనాటికి కూడా ముక్తిని పొందలేడు. ఇది వాళ్ళందరినీ ఎందుకు చెప్పారంటే వాళ్లే పొందలేరు నువ్వేం పొందుతావు అనేటువంటి భావంతో ఇక్కడ చెప్పడం. కాబట్టి గురుసేవ యందు పరాన్ముఖులైనటువంటి వాళ్ళకి ముక్తి అనేటువంటిది లేదు అని ఇక్కడ గట్టిగా చెప్తున్నారు. గురుసేవ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ మొదటి అధ్యాయాన్ని ముగిస్తున్నారు. ఎందుకంటే అధ్యాయం మొత్తం సారమంతా కూడా, అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయమంతా కూడా ఇదే అని చివరిసారిగా హెచ్చరిస్తూ ఈ శ్లోకాన్ని మనకు అందించారు. ఎందుకంటే ఇది చెబుతున్నది కాదు, హెచ్చరిక చేస్తున్నది. ఎంతటి వాళ్ళైనా సరే గురుసేవ చేయకపోతే ముక్తిని పొందలేని హెచ్చరిక. ఈ హెచ్చరిక కూడా పనిచేయదనుకోండి వాళ్ళ కర్మ. కాబట్టి హెచ్చరికగా చెప్తున్నారు చిట్టు చివరిలో. గురుసేవ అనగానే చాలామంది ముఖం పక్క తిప్పుకుంటారు. వాళ్ళే గురుసేవ పరాన్ముఖులు అని ఇక్కడ చెప్తున్నటువంటి వాళ్ళు. ఇక గురుసేవ చేస్తే పుణ్యమని కానీ అలా చేసేవాళ్ళను చూచి యాంత్రికంగా వాళ్ళు కూడా గురువు పాదాలని వంతుల వారీగా ఒక్కొక్క నిమిషం ఒత్తుతూ ఉండేటువంటి వాళ్ళు కానీ, ఎందుకనంటే కొంతమంది గురువులు అలా వచ్చినటువంటి శిష్యుల చేత అలా కాళ్ళు వస్తూ ఉంటే వరుసగా అందరు ఒక్కళ్ళే కనుక చాలామంది కనుక చాలాసేపు కూర్చుంటే కుదరదు కనుక ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క నిమిషం వాళ్ళు అట్లా ఒత్తేసి అటు పక్కకుపోరు, మళ్ళీ వచ్చి ఒత్తి పక్కకుపోరు, మళ్ళీ వచ్చి ఒత్తి పక్కకుపోరు. ఆ ఒత్తుకున్నందువల్ల ఈయన తర్వాత నొప్పులు వస్తే వస్తాయి సాయంత్రానికి, అది వేరే విషయం. అయితే వాళ్ళకి మాత్రం మనం గురువు పాదాలు ఒత్తాం, మనకు పుణ్యం వచ్చేస్తుంది అనేటువంటి భావనతో యాంత్రికంగా యంత్రంలాగా. ఎందుకని, యంత్రం ఏం చేస్తుంది, దానికి మనసు ఉండదు యంత్రానికి. మనం కనుక స్విచ్ చేస్తే అది తిరిగిపోతాం. అది ఆ ప్రకారంగా అది కూడా గురుసేవ కాదు. కాకపోతే ఏమిటనంటే గుడ్డి కంటే మెల్లమేలన్నట్టుగా అసలు గురుసేవ అనగానే ముఖం పక్కకు తిప్పుకునే వాళ్ళకన్నా యాంత్రికంగానైనా సరే గురుసేవ చేసేటువంటి వాళ్ళు కొంచెం నయం. కాబట్టి ఈ ప్రకారంగా కాకుండా గురుసేవ అనేటువంటిది చక్కగా చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు అనేకమైనటువంటి శ్లోకాల్లో చెప్పుకోవటం జరిగింది, ఎంతో వివరంగా కూడా చెప్పుకోవటం జరిగింది. నిజమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష కలిగినటువంటి వాళ్ళు, సద్గురువు యొక్క మహాత్యం తెలిసినటువంటి వాళ్ళు, గురువు ద్వారా మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందుకున్నటువంటి వాళ్ళు, ఆ గురువు ద్వారా మోక్ష సాధన రహస్యాలను తెలుసుకుంటున్నటువంటి వాళ్ళు, వాటిని ఆచరణలో పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా గురుసేవ చేయాలి. గురుసేవ అంటే కాళ్ళు వత్తటం మాత్రమే కాదు, అన్ని విధాలా గురువుకి చేసేటువంటి శుశ్రూషయే గురుసేవ, అదే నిజమైనటువంటి గురుసేవ. ఈ గురు శుశ్రూష నాలుగు రకాలుగా విభాగం చేశారు, స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. స్థాన శుశ్రూష అంటే గురువు ఉన్నటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేయటం. అంగ శుశ్రూష అంటే గురువు యొక్క దేహానికి ఏ ఇబ్బంది లేకుండా సేవ చేయటం. అలాగనే భావ శుశ్రూష అంటే గురువు యొక్క భావాలకి అనుగుణంగా నడుచుకోవటం. అలాగనే ఆత్మశుశ్రూష అంటే గురువు యొక్క మనస్సును తెలుసుకొని వ్యవహరించటం. ఈ ప్రకారంగా నాలుగింటిని చేయాలి. అదేవిధంగా ఇంతకుముందు 86వ శ్లోకంలో చెప్పుకున్నట్టుగా గురు ధ్యానం, గురు పూజ, గురు మంత్ర జపం చేయాలి. ఇవన్నీ తోటిపాటుగా ముఖ్యమైనటువంటిది గురుసేవ అనేటువంటి దాంట్లో, గురు శుశ్రూష అనేటువంటి దాంట్లో గురువు ద్వారా నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని శ్రవణం చేయటం, అంటే ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేయటం అనేటువంటిది కూడా ప్రధానం. ఈ ప్రకారంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సేవలన్నీ కూడా చెయ్యాలని ఎవరికి అనిపిస్తుంది అంటే, గురువే నా దైవం, గురువే నా గతి, గురువు కన్నా నాకు అన్యమైనటువంటిది ఏమీ లేదు, గురువుకు ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి బాధ కలిగించకూడదు, గురువును అన్ని విధాలుగా సంతోషపెట్టాలి, గురువు యొక్క మనస్సరిగి ప్రవర్తించాలి, తల్లి తండ్రి బిడ్డలు బంధువులు మొదలైనటువంటి వాళ్ళందరికన్నా నాకు గురువే సర్వస్వం అని మనస్సులో ఎవరైతే భావిస్తూ ఉంటారో, వాక్కు ద్వారా వచ్చేటువంటి మాటలు కానీ చేతల ద్వారా జరిగేటువంటి కర్మలు కానీ అన్నీ కూడా గురుసేవకు సరైనటువంటి అర్థంగా ఉండిపోతాయి. మనసులో ఆ భావాలన్నీ ఎవరికైతే ఉంటాయో అటువంటి వాళ్ళు చేసేవంతా గురుసేవే. ఆ భావం ఉంటే చాలు. ఆ భావం లేకపోతే ఏదో బలవంత బ్రాహ్మణార్థంలాగా ఏదో చెయ్యాలంటే ఏదోలేండి అన్నట్టుగా ఉంది. సరే ఇక అది కూడా ముఖం పక్కన తిప్పుకునేవాళ్ళు కొంతమంది ఎట్లాగూ ఉంటూనే ఉంటారు. కాబట్టి ఇది మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేసేటువంటి గురుసేవ. గురువుకి నమస్కారం చేసేటప్పుడు కానీ, గురువుకి సేవ చేసేటప్పుడు కానీ ఎవరైనా చూస్తారేమో అని సిగ్గుపడకూడదు. ఎప్పుడైనా సిగ్గు దేనికి వస్తుందని అంటే చేయకూడని పని చేసేటప్పుడు సిగ్గుపడతారు. ఇప్పుడు ఏ బ్రాందీ షాప్గా పోవాలనుకోండి, ఏమో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారేమో అని అటు ఇటు చూసి లటుక్కుని దొరుకుతారు లోపలికి. పేకాట ఆడుకోవటానికి పోవాలనుకోండి, అప్పుడు కూడా అంతే. ఎందుకనంటే వాళ్ళు చూస్తే ఏదో వీడికి కాస్త నామోషిగా ఉంది కాబట్టి సిగ్గు అనేటువంటిది దానికి పడాలి. కానీ ఎంతో హాయిగా ధైర్యంగా ఆనందంగా ఇది నా అదృష్టం అని భావిస్తూ చేసేటువంటి గురుసేవకి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ గురుసేవ మహాత్మ్యాన్ని తెలుసుకోలేక గురుసేవ పట్ల పరాన్ముఖులయ్యేటువంటి వాళ్ళు దేవతలు కానీ యక్షులు కానీ కిన్నెరలు కానీ కింపురుషులు కానీ గరుడులు కానీ గంధర్వులు కానీ సిద్ధులు కానీ సాధ్యులు కానీ చారణులు కానీ పన్నగులు కానీ ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా సరే, అందులో ఎంతటి గొప్ప వాళ్ళైనా గొప్ప పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఎవ్వరు కూడా మోక్షాన్ని అందుకోలేరు. సరే వాళ్ళందరూ ఏమోనండి, వాళ్ళకి దేహం లేదు, మరి ఋషి పుంగవులు మునీశ్వరులు మొదలైనటువంటి వాళ్ళ సంగతి ఏమిటండి అని అంటే, వాళ్ళు కూడా ఎంతటి వాళ్ళైనా సరే మోక్షాన్ని అందుకోలేరు. మనకి కథల్లో రామాయణంలో కానీ భారతంలో కానీ అనేక మంది ఋషి పుంగవులు మహర్షులైనటువంటి వాళ్ళు మనకు కనపడతా ఉంటారు, మునీశ్వరులు కనపడతా ఉంటారు. అదేవిధంగా పురాణాల్లో కూడా ఎంతోమంది ఋషులు కనపడతా ఉంటారు. ఈ ఋషులందరినీ చూడగానే అందరూ కూడా లేచి నమస్కారం చేస్తుంటారు, ఎంతో గొప్పగా వాళ్ళని భావిస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరూ మోక్షాన్ని అందుకున్నారా? అందుకోరా. వాళ్ళెవరు కూడా మోక్షాన్ని అందుకున్నటువంటి వాళ్ళు కాదు. ఎందుకనంటే వాళ్ళకున్నటువంటి దోషాలు వాళ్ళకు ఉన్నాయి. మోక్షాన్ని అందుకోవడానికి ఏది అడ్డం వస్తుందో అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఉన్నాయి. మోక్షాన్ని అందుకోవాలంటే ఈ రకమైనటువంటి గొప్పతనాలు ఏమక్కర్లా. కేవలం గురు పరమార్థ తత్వాన్ని, గురు పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవటం, గురుసేవ చేయటం, గురువు ద్వారా జ్ఞానాన్ని అందుకోవటం, సాధనలు చేయటం, ఇంతే. ఇవి ఉన్నట్లయితే ఖచ్చితంగా మోక్షాన్ని పొందటం జరుగుతుంది అని ఘాటుగా ఘంటాపదంగా స్పష్టంగా ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఈ గురుగీతా గ్రంథంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయాన్ని ముగిస్తున్నాడు పరమశివుడు. మరి ఈ గురుగీతా గ్రంథాన్ని చెప్పగలగటం నా పూర్వజన్మ సుకృతం, నా గొప్ప అదృష్టం అని నేను భావిస్తున్నా. అలాగనే ఈ గురుగీతా గ్రంథాన్ని వినగలగటం మీ అదృష్టం అని గ్రహించాలి. మరి ఈ గురుగీతా గ్రంథాన్ని ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకొని వాటి ప్రకారం మనం నడుచుకొని ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని కోరుకుంటూ, అలా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ యజ్ఞాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.